Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం May 3, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. మనకి ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలకి వాటికి సంబంధించిన ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. కొన్ని దేశాల్లో మంచి రిసోర్సెస్ ఉంటాయి, ఇంకొన్ని దేశాల్లో మంచి టూరిజంకి సంబంధించిన విశేషాలు ఉన్నాయి. ఇలా ఏ దేశమైనా సరే వాటికి సంబంధించిన పాజిటివ్స్ అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వాళ్ళ దేశాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఏమైనా వాళ్ళ దగ్గర దొరకనివి ఏమైనా ఉంటే వాటిని ఇంకో చోటు నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, దానికి బదులుగా వీళ్ళు ఇంకేవో పంపిస్తారు. ఎందుకంటే ప్రతి దేశంలో ఏదో ఒక పాజిటివ్ విధి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు అవి ఇస్తూ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ప్రతి దేశానికి సరిహద్దులు ఉంటాయి, వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటారు, ఉంటే బాగుంటుంది. కొన్ని దేశాలు ఉండకపోతే వాటికి గట్టి పాఠం కూడా చెప్తూ ఉంటారు. ప్రతి దేశంతో ఇప్పుడు మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో మనం ఎలా ఉంటాము, బాగున్నారా కనపడ్డప్పుడు ఇలా మాట్లాడతాం. పనిగట్టుకుని ఆ దేశం ఎప్పుడు ఏం చేస్తోంది అన్నట్టుగా ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఏంటి వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా ఉన్నారు, ఇవన్నీ మనం పట్టించుకోం, అవసరం కూడా లేదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఏదైనా నష్టం కలిగిస్తున్నారనో, లేకపోతే వాళ్ళ పంథాన్ని మార్చుకుని కొంచెం పక్క దేశాలకి ఆర్ పక్క ఇళ్ళకి, ఇప్పుడు మనం ఇంటి విషయంతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళతో మనకి ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయనే విషయం మీద కనుక మనం మాట్లాడగలిగితే, ఓహో ఓకే వీళ్ళు కాస్త పర్వాలేదు, మనం ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు వీళ్ళు ఇల్లు చూసుకుంటూ ఉన్నారు, కాస్త చెట్లకి నీళ్ళు అవి పోస్తున్నారు, ఇట్లాంటివేవో మనం కొన్ని మన దగ్గర ఒక పాజిటివ్ పాయింట్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం చూసుకుని ఓకే వీళ్ళు మంచివాళ్ళు అని ఒక, లేదు మనం ఇంకెవరికైనా హెల్ప్ చేస్తే వాళ్ళు అట్లా అనుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పట్టించుకోకుండా ఉన్న వాళ్ళని మనం అబ్బా వీళ్ళు అసలు మహా పేచీ కోరు వాళ్ళు బాబాయ్ అసలు అని అనుకుంటూ ఉంటాం. ఒకప్పుడు ఇలాగే భారతదేశం కన్నా కూడా చాలా వెనకబడినటువంటి ఒక నిరుపేద దేశమైనటువంటి చైనా కట్ చేస్తే 40 ఏళ్లలో విపరీతమైనటువంటి సంపద, అలాగే పాపులారిటీ అండ్ ఒక ఏమంటారు దాన్ని జీడిపి విషయంలో కానీ అన్ని విషయాల్లో చాలా ఎదిగింది. ఇప్పుడు మనకి ఎవరికైనా కొంచెం బాగా మార్కులు వచ్చినాయి అనుకోండి, మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, అలా కంపేర్ చేయకూడదు కానీ అది చూసావా అతను ఎంత చక్కగా తెచ్చుకున్నాడు, మంచి మార్కులు వచ్చినాయి, నీకన్నా బాగా చదువుతున్నాడు అని చెప్తూ ఉంటారు. ఈ కంపారిజన్స్ వద్దు అని మనం చెప్తున్నాం కానీ మన మైండ్లో ఎలా అది బాగా డెవలప్ అయిపోయిందంటే, మనం ఒకవేళ కంపేర్ చేసినా చేయకపోయినా పిల్లలే కంపేర్ చేసుకుంటూ ఉన్నారు, బాబాయ్ నాకు వీడికన్నా తక్కువ వచ్చినాయి, వీళ్ళకన్నా ఎక్కువ వచ్చినాయి అని చెప్పి. ఇప్పుడు ఇంటి నుంచి ఒకసారి దేశానికి వెళ్దాం. ఇండియా కన్నా చైనా చాలా వెనకబడిన నిరుపేద దేశం ఒకప్పుడు, ఎప్పుడు 1978 ఆ టైంలో ఆర్థికంగా చాలా వెనకబడింది. అయితే ఇండియాలో రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, మంచి క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి, అటు చల్లదనం కానీ ఇటు వర్షపాతం కానీ ఇటు ఎండలు కానీ అన్నీ సమానంగా ఉంటాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇండియా మంచి సారవంతమైనటువంటి దేశం కాబట్టి, భూమిలో మంచి సారం ఉంది కాబట్టి మన బ్యాక్బోన్ అగ్రికల్చరే అని మనము ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాం. పైగా మనకి అంటే ఈ రైతు రుణమాఫీలు అనుకోండి, ఇంకోటి అనుకోండి, లేదా విత్తనాల విషయంలో అనుకోండి, రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపగలిగేటటువంటి ఒకే ఒక సుసంపన్నమైన దేశం మనదే. అన్ఫార్చునేట్లీ మనం అది చెయ్యట్లేదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఇదివరకు పచ్చదనం, సస్యశ్యామలం, ఇలాంటి విషయాల గురించి మాట్లాడాల్సి వస్తే ముందు మన దేశం పేరే మాట్లాడతారు. జెండాలో కూడా అందుకనే కదా మనది మంచి మనది బ్యాక్ బోనే అగ్రికల్చర్ కాబట్టే మనం దాని గురించే ఎక్కువగా వాళ్ళు ఇంపార్టెన్స్ కూడా తీసుకొని 5-year ప్లాన్లో కూడాను చాలా రోజులు చాలా ఏళ్ళు చెప్పాలంటే 3rd, 4th, 5th, 5-year ప్లాన్ వరకు కూడా వాళ్ళు ఈ గ్రీన్ రివల్యూషను తర్వాత పశువులతో అంటే వైట్ రివల్యూషన్ పాలకి సంబంధించి ఇలా మనకి అగ్రికల్చర్ కానీ క్యాటిల్ ఫీడ్ కానీ ఇవి మంచి ఒక ప్రైమ్ కీ రోల్ ప్లే చేసినాయి మన డెవలప్మెంట్లో. మరి గత 40 ఏళ్ళుగా ఏం జరుగుతోంది? మన దాంట్లో సుసంపన్నమైన వాళ్ళు ఉన్నారు కాదనట్లేదు. ఫోర్బ్స్ పత్రిక తిరగేసిన, టైమ్స్ మ్యాగజైన్ తిరగేసిన ఏవైనా కూడా టాప్ 100 కుబేరుల్లో మన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు భారతదేశపు సంపద ప్రకారంగా చూసుకుంటే అందులో కేవలం ఒక 9-10% మాత్రమే సంపద కలిగిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళకి సంపద లేదు. బీపీఎల్లో ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ ఇన్హాబిటెడ్ బై పూర్ పీపుల్ అని చెప్పి నేను చదివాను ఎక్కడో. ఎస్, ఇట్ ఈస్ రిచ్ ఇన్ రిసోర్సెస్, ఇట్ ఈస్ రిచ్ ఇన్ కల్చర్ ట్రెడిషన్ ఇన్ ఎవ్రీ వే, ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే, బట్ ద పీపుల్ దేర్ ఆర్ ఇంట్ రిచ్. ఎందుకు? వాళ్ళ ఎదుగుదలకి కృషి చేయడం అనే విషయానికి వస్తే పొలిటీషియన్స్ నుంచి ఆఫీసర్లు ఎలాంటి మొత్తం మన సిస్టంలో చూసుకుంటే ఫ్రీగా ఏవైనా ఇవ్వడానికి పడ్డ అలవాటుకి మనము దాని నుంచి మార్చుకోలేకపోతున్నాం. తద్వారా ఏమవుతుందంటే మనం ఏదైనా కొద్దిగా కష్టపడదాం అనుకున్నప్పుడల్లా, ఏ ఫ్రీగా ఇస్తున్నారు కదా, ఎందుకు మీరు కష్టపడతారు, మీకు ఉద్యోగం లేదా, అయితే ఇదిగో ఇది ఇస్తున్నాం, మీ పిల్లలు స్కూల్కి వెళుతున్నారా, అయితే ఇదిగో ఇది ఇస్తున్నాం, మీ ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారా, అయితే ఇది ఇస్తున్నాం, మీ ఇంట్లో వితంతువులు ఉన్నారా, అయితే ఇది తీసుకోండి, మీ ఇంట్లో సరుకులు నిండుకున్నాయా, ఇదిగో రేషన్. ఇలా ప్రతి పరేషానికి ఏదో ఒక విషయంలో వీళ్ళు రేషన్ రూపంలోనో ఇంకొక డిస్కౌంట్ల రూపంలోనో ఇంకొక పథకాల పేరుతోటో ఇస్తూ పోతూ ఉంటే వీళ్ళకి శ్రమ పడేటట్టు, ఇప్పుడు శ్రమ పడదాము అని అంటే గనక అన్నిట్లోనూ కంప్యూటర్లు మిగతా మెషిన్లు వచ్చేసినాయి. సో ఆ విధంగా చూసుకుంటే మనము డెవలప్ అయ్యే విషయంగా చూసుకుంటే పని అంటే ఉద్యోగం ఏదైనా దొరకాలి అని అంటే చాలా కష్టమైపోతుంది. నిరుద్యోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. మరి పెరుగుతున్న నిరుద్యోగంతో ఏం చేద్దామని అసలు చిన్న చిన్న పనులు చేయడానికి ఒప్పుకోరు. అంటే బయట దేశాల్లో మీరు గమనిస్తే చదువుకోవడానికి వెళ్ళినప్పుడు పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేయడము, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టడము, ఇంకా ఏవైనా సరే ఏ పనులైనా చేస్తారు. అక్కడ ఒళ్ళు ఉంచుతారు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. ఏది చేస్తేనే నేను నా చదువు కోసం కష్టపడుతున్నాను, అందులో తప్పేముంది అని అంటారు. మరి ఇదే పాజిటివిటీ ఎందుకు మన దేశంలో ఉన్నప్పుడు ఎందుకు ఉండదు? పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారు, ఎదురింటి వాళ్ళు ఏదో అనుకుంటారు, ఇంత చదువు చదివి ఈ పని నువ్వు చేసేదని అంటారేమోనన్న ఒక భయం, ప్రెస్టేజ్ ఇష్యూ, ఇలా మీరు ఏ పేరైనా పెట్టుకోండి అవన్నీ ఉన్నాయి. అందువల్లే మెయిన్ మనకి సంపద పెరుగుతోందేమో కానీ సంపాదించే వాళ్ళు పెరగట్లేదు. మీరు గమనిస్తే అదే అంబానీలు, అదే చందా కోచర్లు, అదే అంటే ఆ ఒక క్రీమీ లేయర్, ఒక 10 మంది కరెక్ట్గా వేళ్ళ మీద లెక్కేసుకుంటే సంపద అంతా వీళ్ళ దగ్గరే ఉంది. మిగతా వాళ్ళు మళ్ళీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నారు. అయినా గొంగట్లో అన్నం తింటూ మళ్ళీ వెంట్రుకలు వచ్చినాయని వెతుక్కోవడం బదులు అసలు ముందు అలాంటి ఒక పరిస్థితి రాకుండా చేయొచ్చు కదా. అంటే అవినీతి అన్ని చోట్ల అవినీతి పేరుకుపోయి ఉన్నది. ఏం మరి వేరే దేశాల్లో అవినీతి లేదా? ఉంది, కానీ దానికి తగ్గ శిక్షలు కూడా ఉన్నాయి. 6,00,000 ఒక ఫ్రాడ్ చేశారని చెప్పి మినిస్ట్రీ నుంచి తీసేశారు. మన దగ్గర 100,00,000,000 తిన్నా కూడాను ఎవ్వరూ కనీసం ఒక మాట అనడానికి లేకుండా ఉంది. వాళ్ళు చట్టాన్ని ఎంత కఠినతరం చేశారో, మనము చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని అంత సులభతరం చేసుకుని బయటపడే విధానం గురించి ఆలోచిస్తున్నాం. ఆల్ దిస్ మ్యాటర్స్ కదా. అందుకే ఇలా బోల్డన్ని విషయాలు మన ఎకానమీని, మన గ్రోత్ని చాలా ఆపేస్తున్నాయి. అందుకే 40 ఏళ్లలో అక్కడ చాలా మార్పు వచ్చింది. సరే, అక్కడొచ్చిన మార్పు ఏంటి, మన దగ్గర ఎందుకు రాలేదు, దీని గురించి ఇంకా లోతుగా విశ్లేషిద్దాం ఈ చిన్న విరామం తర్వాత.
ఎదలో సందడి చేసే
తొలి వలపే పదే పదే పిలిచే మదిలో మల్లెలు విరిచే తొలి వలపే
పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే తొలి వలపే వలపుల పరవశము శుభదినము ఈ నాడే బ్రతుకున్న శుభదినము, ఈతనువే మనకి కచరి సగము. తొలి వలపే పదే పదే పిలిచే, ఎదలు సందడి చేసే.
తొలి వలపే పదే పదే పిలిచే, మదిలో మల్లెలో విరిచే. తొలి వలపే
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నది పెద్దల వచనం. అటువంటి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ అయిన ఆ జగన్మాత యొక్క అపారమైన దయని, శక్తి పరాక్రమాలని, అనితర దుర్లభమైన ఆమె మహోజ్వల సౌందర్యాన్ని ఆదిశంకరులు ఎంత అందంగా వర్ణించారో మీ ముందర ఉంచబోతున్న నేను, అంటే కొటికలపూడి గౌరీపద్మిని, మీకందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శంకర సౌందర్యలహరి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 11 నుండి 11:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదా. వింటూనే ఉండండి మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో 1978 నుంచి చూద్దాం. ఒకప్పుడు చైనా ఎలా ఉండేది అనే విషయంలో, ఇప్పుడు 78 నుంచి 2018 వరకు తీసుకోండి. ఒకప్పుడు ఇండియా కంటే ఆర్థికంగా చైనా వెనుకబడిన దేశం, కానీ 1978కి 2018కి కరెక్ట్గా 40 ఏళ్ల గ్యాప్లో కనుక చూసుకుంటే ఇక్కడ పావర్టీ అలాగే ఉంది, అక్కడ 74 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ఎస్, 74 కోట్ల మంది ప్రజలు. భారత్ లాంటి ఎన్నో దేశాలని వెనక్కి నెట్టి ఏషియాలోనే ఇప్పుడు టాప్లో ఉంది చైనా. 1978లో జస్ట్ $150 బిలియన్గా ఉన్న ఆ దేశ జీడిపి ఇప్పుడు ఏకంగా $12,237 బిలియన్కి చేరింది. $150 బిలియన్ ఎక్కడ, $12,237 బిలియన్ ఎక్కడ, అది జస్ట్ హండ్రెడ్స్లో. ఇది థౌజండ్స్ దాటేసి 10,000స్లోకి వెళ్ళిపోయింది. 40 ఏళ్ల క్రితం ఆ దేశం చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణలకి, ఈ ఆర్థిక సంస్కరణల విధానం చైనాని ఇంటర్నేషనల్ ఎరీనాలో, ఇంటర్నేషనల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఆ సంస్కరణల్ని చాలా జాగ్రత్తగా అమలు చేస్తూ వస్తున్నారు. చెప్పాలంటే 1978 డిసెంబర్లో మావోయిజాన్ని వదిలేయాలి అని నిర్ణయించుకున్న చైనా ఒక కొత్త మార్గంలో ముందుకు తీసుకెళ్ళింది. 4 డెకేడ్స్ తర్వాత ఎవ్వరికీ సాధ్యం కాని మార్పుని ఆ దేశం సాధించింది. కీపింగ్ అసైడ్ ఇట్స్ సపోర్ట్ టు పాకిస్తాన్ ఆర్ కీపింగ్ ఎసైడ్ ఆల్ ది ఇన్వేషన్స్ దట్ ఇట్ ఈస్ డూయింగ్ టు ద నైబరింగ్ కంట్రీస్, కేవలం దాని ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి గనక చెప్పాల్సి వస్తే, ఆర్థికంగా ఈ 40 ఏళ్లలో చైనా సాధించిన పురోగతికి ఇంకే దేశము సాటి రాదు. నాట్ జస్ట్ ఎనీ ఏషియన్ కంట్రీ ఆర్ నాట్ జస్ట్ ఎనీ అదర్ కంట్రీ, ఏ కంట్రీ కూడాను ఇంత జీడిపిలో రైజ్ మాత్రం అసలు తీసుకురాలేదని చెప్పొచ్చు. దాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి అని అంటే 1978 నుంచి 2018 మధ్య చైనా సాధించినటువంటి కొన్ని డ్రాస్టిక్ డెవలప్మెంట్స్, ఒక ఎలా అంటే ఒక గ్రాఫ్ లాగానో లేకపోతే ఒక పీపీటీ లాగానో కనుక చేయగలిగితే మంచి స్టఫ్ అవుతుంది. ఎందుకంటే చైనా జీడిపి $150 బిలియన్ నుంచి $12,237 బిలియన్కి 2018 ఎదిగిందని చెప్పుకున్నాం. అలాగే చైనాలో టూ వీలర్ వాహనాల వినియోగం పూర్తిగా తగ్గిపోయింది, వాటి స్థానంలో కార్లు దూసుకొచ్చినాయి. టేకింగ్ బీజింగ్ ఎలోన్ కార్లు బైకుల రేషియో కనుక చూసుకుంటే కార్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది, బైకుల సంఖ్య తగ్గిపోతుంది. 1978లో 77,000 కార్లు 56 లక్షల బైకులు ఉంటే 2018లో 55.4 లక్షల కార్లు 20 లక్షల బైకులు ఉన్నాయి. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో కూడా ఏదైనా లోన్స్ అవి ఎక్కువ ఇవ్వడాలు, ఆటో లోన్స్ అని అవన్నీ ఇవన్నీ కొంచెం అంటే వాళ్ళ రెవెన్యూ పెంచుకోవడానికే అనుకోండి, బ్యాంకులు కూడాను కొంచెం ఇప్పుడు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి మనకి లోన్స్ అవి ఇస్తున్నాయి, కాదనట్లేదు. బట్ దెన్ అక్కడ ఉన్నటువంటి డ్రాస్టిక్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ లేదు. ఇక్కడ ఇంకా బీపీఎల్లో ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు, బట్ అక్కడ 74 కోట్ల మంది బీపీఎల్ నుంచి బయటపడ్డారు. అలాగే పోనీ వెహికల్స్ పెరిగినాయి కాబట్టి మరి దాంతోపాటు ఖచ్చితంగా పొల్యూషన్ కూడా పెరుగుతుంది. అండ్ చైనా పొల్యూషన్ ఆ మధ్య చాలా అలార్మింగ్ లెవెల్కి వచ్చింది, అది మనం ఒప్పుకోవాలి. దీనికి చైనా అనుసరించిన విధానం కూడాను చాలా బాగుంది. అలార్మింగ్ లెవెల్కి వచ్చిన తర్వాత దెన్ దే టుక్ ఎ స్టెప్. అదేంటంటే ఎక్కడ చెట్లు విపరీతంగా చెట్లు నాటేయడం అండ్ ఎక్కడన్నా చెట్లు ఉండి రోడ్లు వేయడానికి అడ్డం కనుక వస్తే ఆ రోడ్డు చెట్టు పక్క నుంచే వెళ్ళాలి తప్ప చెట్టుని మాత్రం పాడు చేయకూడదు. అలాగే ఇంటి టెర్రస్ మీద చెట్లను పెంచే విధానం, చెట్లని మొక్కల్ని కాదు చెట్లని పెంచే విధానం, ఒక చెట్టు ఎక్కడి నుంచైనా తీసేయాల్సి వస్తే దాన్ని వేళ్లతో సహా పెకిలించి ఇంకో చోట దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసే విధానం. ఎందుకంటే యాన్యువల్ రింగ్స్ని బట్టి ఆ చెట్టు ఎన్ని ఏళ్ళది అనేది తెలుస్తుంది. ఒక చెట్టుని కొట్టేసి రెండు మొక్కల్ని నాటడం వల్ల వచ్చేదేం లేదు, అది ఇచ్చే ఆక్సిజన్ కానీ కలప కానీ ఇంకే విధంగానైనా సరే మనకి అన్ని విధాలా చాలా అవసరమైంది. సో అట్లాంటి ఒక సమయంలో ఇలాంటి కొన్ని చర్యల్ని తీసుకోవడం ద్వారా అలార్మింగ్ లెవెల్లో ఉన్నటువంటి చైనా పొల్యూషన్, పాపులేషనే కాదు పొల్యూషన్ కూడా టాప్లో ఉండింది మొన్నటి వరకు. బట్ ఆ తీసుకున్న స్టెప్స్ అనూహ్యంగా చాలా మటుకు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది అండ్ చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను విపరీతంగా పడిపోయి పర్యావరణానికి కొంచెం మళ్ళీ మేలు చేయడం మొదలుపెట్టింది. అయితే 1980స్కి ఇప్పటికీ కనుక చూసుకుంటే ఎస్, ఈ కార్లు వీటి వల్ల పొల్యూషన్ మాత్రం కొంచెం బాగానే పెరిగిందనే చెప్పాలి. ఇన్ని లక్షల కార్లు పెరిగినా కూడా దే ఆర్ స్టిల్ టేకింగ్ సమ్ మెజర్స్ టు కంట్రోల్ పొల్యూషన్. మొన్న మధ్య మీరు గమనిస్తే మళ్ళీ పొల్యూషన్లో మొన్నటి వరకు చైనా టాప్లో ఉంది, ఆ తర్వాత కొన్ని అలార్మింగ్ సైన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం జాగ్రత్త పడి మళ్ళీ పొల్యూషన్ని తగ్గించే విధంగా కృషి చేస్తున్నారు. కానీ మన ఢిల్లీలో మటుకు స్టిల్ ఇట్ ఈస్ ద సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు ప్రస్తుతం సిటీస్ పరంగా చూసుకుంటే బీజింగ్ని దాటేసి ఢిల్లీ ఇప్పుడు హై అలార్మింగ్ జోన్లో ఉంది. సో ఆ విధంగా చూసుకున్నా కూడా అది చాలా అంటే అలార్మింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ చైనా ఎలక్ట్రిసిటీ వినియోగం చూసుకుంటే కనుక గంటకి 4000 కిలోవాట్స్ ఉండేది, ఇప్పుడు ఉన్నది గంటకి, అది వరకు 500. ఇలాగా ఏ రకంగా చూసుకున్నా కూడా చైనా తలసరి వినియోగం విపరీతంగా ఉంది. ఇప్పుడు 1978 సమాచార కార్యాలయాలు ఈ విషయాన్ని స్పష్టం చేసినాయి. దానితో వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కూడా కొంచెం మెరుగుపడింది. ప్లస్ ప్రతి 7 చైనాలో చదువుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అండ్ చదువు కోసం చాలామంది అక్కడ విదేశాల నుంచి అక్కడికి వెళ్ళే అవసరం కూడాను ఈ మధ్య బాగా ఎక్కువైంది. ఇది వరకుతో పోలిస్తే ఇప్పుడు డాక్టర్ చదువు, ఇంజనీరింగ్ చదువు చైనాలో చదవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సో విదేశాల్లో చదివే చైనా విద్యార్థుల సంఖ్య అంతకంతకి పెరుగుతోంది. వేరే దేశాల నుంచి చైనాకి వెళ్ళి చదువుకునే వాళ్ళ సంఖ్య కూడాను ముందు వరుసలోనే ఉంది. ఇప్పుడు మీరు చూస్తే రెండు విషయాల్లోనూ, అట్నుంచి వేరే చోటికి వెళ్ళడం కానీ అసలు ముందు అక్కడికి వెళ్ళడం కానీ, ఫెలోషిప్ ఇన్ చైనా అని చెప్పి డాక్టర్స్ చాలామంది చదువుతున్నారు. యూనివర్సిటీ స్టాండర్డ్ కూడా చాలా పెరిగింది. సో ఆ విధంగా కూడా చదువు పరంగా కూడా చాలా మటుకు మెరుగైంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే. తావి లేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే. ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే. సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వల్చుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా, సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వల్చుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా, రంగులేను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే. తొలినాటి రే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా, నీమేని హొయలు నీలోని వగలు నాలోన గిలిగిల్చలిడగా, అది నిజములే.
నీవు లేని నేను లేని లేను లే లేను లే.
అందరికి నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేలపైన కథలే పనికేసి చిన్నారులైనా, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ప్రాచీన విజ్ఞాన నిధి, ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం. కణాదుడు ప్రపంచంలో ప్రతి పదార్థం సూక్ష్మ కణాల మయమని 2800 సంవత్సరాల క్రితమే చెప్పిన భారతీయ శాస్త్రవేత్త కణాదుడు. ఇతని తర్వాతే డెమోక్రటీస్ అనే గ్రీకు శాస్త్రవేత్త ప్రతి వస్తువు సూక్ష్మ కణ సముదాయమని, అంతకంటే చిన్న కణాలుగా విభజించడం కుదరదని చెప్పాడు. అంటే మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్ కాల్డ్ యాటమ్స్ అండ్ యాటమ్స్ ఆర్ ఇండివిజిబుల్. యాటమ్స్ ని అణువులు అని కూడా అంటారన్నమాట. గ్రీకులో అటోమాస్ అంటే విభజించడానికి వీలు కానిది అని అర్థం. కణాదుడికి ఔలూక్య కాశ్యప అన్న పేర్లు కూడా ఉన్నాయి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్ది వాడని ఆధునికులు అంగీకరించారు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ జిల్లాలో పభోసా ప్రాంతంలోని ప్రభాసాలో కణాదుడు జీవించాడు. ఈయనది పావురం జీవితం అన్నారు కొందరు. అంటే రోడ్డు మీద పడి ఉన్న ధాన్యపు గింజలను ఏరుకుని తిని బతికాడని అర్థం. చిన్న చిన్న రేణువులు అంటే కణాలు అంటే ఆయనకి చాలా ప్రీతి. అందుకే వీటి మీద ఆధారపడే ఆయన జీవించాడు కనుక కణాదుడు అనిపించుకున్నాడు. ఈయనకి కణ, కణభుక్కర్ అంటే కణాలను తినేవాడని, కణభక్ష అన్న పేర్లు కూడా ఉన్నాయి. ఈయన సోమశర్మకు శిష్యుడు. కఠోపనిషత్తులో ప్రపంచ పరిణామానికి జడ పదార్థమే కారణమని ఉంది. దీనినే ప్రధాన అవ్యక్త తత్వానికి ఆధారంగా తీసుకుని మన వాళ్లు వేరే మార్గంలో పయనించారు. కపిల కణాదుల భౌతిక సిద్ధాంతం, తర్వాత బౌద్ధం వచ్చింది. తర్వాత జైన మతం హేతువాదంతో వృద్ధి చెందింది. బౌద్ధ జైన శాస్త్రవేత్తలు కణాద కపిలులనే ఆధారంగా తీసుకున్నారు. డెమోక్రటీస్కు ముందే కణాదుడు జన్మించాడని వైశేషిక దర్శనంలోని అన్విక విశిష్టతలో ఉంది. వైశేషికంలో ఉన్న ఆధునిక శాస్త్రవేత్తే ఔలక్యుడు. ఈనాడు మనం చెప్పే శాస్త్రవేత్త, పరిశోధకుడు అనే పేర్లు చక్కగా ఆయనకే సరిపోతాయి. ఆయనే కణాదుడు. డెమోక్రటీస్కు 400 ఏళ్ల క్రితమే కణాదుడు పుట్టాడు. ఆధునిక అణు వైశేషిక సిద్ధాంతం నూతన అధ్యాయానికి దారితీసింది. అణుభక్షకుడు అని కణాదుడు పేరు పొందాడు. అణుస్ అన్న సంస్కృత పదమే ఆటమ్ అయింది ఇంగ్లీష్లో. సూదులను అయస్కాంతం ఆకర్షించడం, మొక్కలలో జలప్రసరణ జరగడం, ఈథర్ లేక అయస్కాంతంలో అణువుల ప్రసారం, ఇలా అన్ని రకాల వేడికి సూర్యుడు అగ్ని కారణమని వారు చెప్పారు. భూమి అణువులలో ఉండే ఆకర్షణ శక్తియే గురుత్వాకర్షణకు కారణం, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. అన్ని శక్తులకు ఉండే చలన స్వభావానికి మూల కారణం శక్తి వ్యయం లేక తిరిగి తిరిగి చలనాన్ని కొనసాగించడం. అణు విచ్ఛేదం ద్వారా విశ్వ ప్రళయం, ఉష్ణం, కాంతికిరణాలు అతి సూక్ష్మ కణాలుగా ప్రసరించడం వల్లనే కణాలు అనూహ్య వేగంతో అన్ని వైపులకు దూసుకుపోతాయి. దీన్నే విశ్వకిరణ సిద్ధాంతం అంటారు. దేశకాలాల సాపేక్షత మొదలైన వాటికి కణాదుడు స్పష్టంగా చెప్పాడు. ఒకే గుణం కలిగిన అణువుల కలయిక వస్తువు ఉత్పత్తికి కారణమవుతుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో ఆటమ్స్ కంబైన్ టు ఫామ్ కాంపౌండ్స్ ఆర్ మాలిక్యూల్స్ అని చెప్పుకుంటాం. ఈ కలయిక రెండు రకాలుగా జరుగుతుంది. అణువుల్లో అంతర్భాగంగా ఉన్న సహజ భౌతిక శక్తినే బహిర్గతమైన మానవాతీత శక్తి అన్నాడు కణాదుడు. ప్రపంచ సృష్టికి అణువులే కారణం. అణువులు గుండ్రంగా ఉంటాయి. అణువులు ఒకదాని నుండి ఒకటి వేరైనప్పుడు కానీ, కదలిక లేనప్పుడు కానీ ఏ పని జరగదు అన్నాడు కణాదుడు. అగోచర శక్తి వల్ల అణువులు కలిసి కణాలుగా మారి ప్రపంచ సృష్టికి కారణమవుతాయి. కణాలు ఏర్పడడానికి అందులోని అణువులే కారణం. అణువులు ఎప్పుడూ చేతనాస్థితిలో ఉంటాయని కణాదుడు ఊహించలేకపోయాడు. డెమోక్రటీస్ సిద్ధాంతాల కంటే కణాద సిద్ధాంతాలు భౌతికవాదాన్ని బాగా బలపరుస్తాయి. పరిమితి గల పదార్థం అనంత కోటి వస్తువులకు పదార్థం కాజాలదు అన్న వైశేషికం మాదిరిగా సాంఖ్యం అన్ని వస్తువులకు మూల పదార్థ అణువు అని నిర్ధారించింది. సూర్యకారణ సంబంధం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా ఆవిష్కరించిన వాడు కణాదుడే, వైశేషిక సూత్ర రచయిత. ఇది 10 గ్రంథాల సంపుటి. ప్రతి గ్రంథంలో 2 అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో అనేక సూత్రాలు ఉన్నాయి. ప్రతి గ్రంథంలో కనీసం 370 సూత్రాలుంటాయి. పరమాణువులతో ప్రపంచం ఏర్పడిందని, వాటిని మళ్లీ విభజించిన ఆ తర్వాత విభజించడం సాధ్యం కాదని కణాదుడు చెప్పాడు. అంటే ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఆ సూత్రాన్ని ఆయన 2800 సంవత్సరాల క్రితమే చెప్పాడనమాట. కణాద సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం 6 స్థితుల్లో ఉంటుంది. ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ స్థితులు కణాదుడు ప్రతిపాదించాడు. కానీ ఇప్పుడు మనం మ్యాటర్ ఈజ్ ఇన్ 4 స్టేట్స్ అని చెప్పుకుంటున్నాం. సాలిడ్, లిక్విడ్, గ్యాషువస్ స్టేట్ అండ్ ద 4th వన్ ఇస్ ప్లాస్మా స్టేట్. కానీ కణాదుడు 6 స్థితులు ఉంటాయని చెప్పాడు. అంటే ఇంకా 2 స్థితుల్ని మనం కనుగొనవలసి ఉందన్నమాట. పదార్థాలు 9 అస్తిత్వాలను కలిగి ఉంటాయి. భూమిజాలం, అగ్ని, తేజ, వాయు, ఈథర్, కాలం, అంతరిక్షం, మనసు, ఆత్మ, ఇవన్నీ కణాదుడు ప్రతిపాదించాడు. కణాదుడు నిరీశ్వరవాది. చనిపోయే ముందైనా దేవుణ్ణి ప్రార్థించమని శిష్యులు కోరితే పీలవహ అని అన్నాడట. అంటే పరమాణువు, పరమాణువు అని. ఇలా పరమాణు తపస్సు చేస్తూ లోకానికి అణువుల గురించి విజ్ఞానాన్ని అందించాడు కణాదుడు. ఈయన భావనలో మనస్సు, ఆత్మ రెండూ కూడా ద్రవ్యాలే. ప్రతి ద్రవ్యం కూడా అణురూపంలోనే ఉంటుంది. స్పేస్ అండ్ టైమ్ అంటే కాలము, శూన్యము రెండూ కూడా ద్రవ్యాలేనని ఐన్స్టీన్ కాలానికంటే ముందే కణాద మహర్షి చెప్పాడు. ఇటువంటి గొప్ప శాస్త్రవేత్త మన భారతదేశంలో పుట్టడం నిజంగా మన అదృష్టం. జై హింద్.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో 1978 నుంచి 2018 అంటే 40 ఏళ్ళకి మన దేశాలన్నిటిలోకి డ్రాస్టిక్గా డెవలప్ అయిన దేశం చైనా. ఏషియాలోనే కాదు, ప్రపంచ పటంలో ఎక్కడ చూసినా 40 ఏళ్లలో ఇంత డ్రాస్టిక్ చేంజ్, ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ఎకానమీ, ఎస్పెషల్లీ జీడిపి కానీ, ఫినాన్షియల్లీ కానీ, ఎకానమీ పరంగా కానీ ఆ డెవలప్మెంట్ చాలా డ్రాస్టిక్గా ఉంది. మిగతా ఏ దేశంతో పోల్చినా ఇంత ఎక్కువ లేదు. అందులో భాగంగా ఏ విషయాల్లో చైనా ఈ 40 ఏళ్లలో బాగా పుంజుకుంది అనే విషయానికి వస్తే నేను మీకు చెప్పాను, చైనా జీడిపి బీజింగ్లో, అంటే అన్ని చైనాలో ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఎస్పెషల్లీ బీజింగ్ని తీసుకున్నారు యాజ్ ద క్యాపిటల్. ఆ విషయంగా చూసుకుంటే బైక్ అండ్ కార్ రేషియో 40 ఏళ్లలో భయంకరంగా పెరిగింది. 77,000 కార్లు 1978లో ఉంటే 85.4 లక్షల కార్లు 2018లో ఉన్నాయి. అలాగే 56 లక్షల బైకులు 1978లో ఉంటే ఇప్పుడు 20 లక్షలే ఉన్నాయి. అండ్ వాహనాలతో పాటు పొల్యూషన్ కూడాను చాలా ఎక్కువ పెరిగింది అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే. సో ఇక మీదట ఇంకా ఎలా ఉంటుందో పొల్యూషన్ అని, కానీ అలార్మింగ్ టోన్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం బాగానే జాగ్రత్త పడ్డట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం కరెంట్లీ చూసుకుంటే ఢిల్లీ టాప్లో ఉంది. ఇక 4 దశాబ్దాల్లో చైనా ప్రపంచంలోనే అత్యధిక విద్యుత్తును వినియోగించే దేశాల్లో ఒకటిగా మారిందని కూడా చెప్పాను. పర్ హెడ్ వినియోగం గంటకి ఇది వరకు చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 3000 కిలోవాట్స్ వరకు వెళ్ళింది. ప్రపంచం మొత్తం మీద చైనా పోల్చుకుంటే 3000 మామూలుగా ఉంటే మిగతా వాటిల్లో అదే చైనాకు వచ్చరికి 4000. అలాగే 1978 నుంచి 2018 మధ్య చైనా ప్రభుత్వం 74 కోట్ల మందికి పైగా ప్రజలని బిలో పావర్టీ లైన్, అంటే దారిద్ర్య రేఖ నుంచి దిగువ నుంచి ఎగువకి తీసుకొచ్చింది. చైనా జాతీయ గణాంకాల బ్యూరో కానీ, కౌన్సిల్ సమాచార కార్యాలయాలు కానీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ కూడా చేసినాయి. అలాగే ప్రతి 7 ఫారిన్లో చదువుకునే చైనా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చదువు కోసం ఎక్కువ మంది స్టూడెంట్స్ని విదేశాలకు పంపించే దేశాల్లో చైనా ముందు వరుసలో ఉంది. ఇది వరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు, ఇంకెవరిని వాళ్ళ చోటికి రానిచ్చేవాళ్ళు కాదు, నన్నంటుకోకు నామాల కాక అన్నట్టు ఉండేవాళ్ళు, మేం మీ జోలికి రాము, మీరు మా జోలికి రావద్దు అని. గ్లోబలైజేషన్ వల్ల వచ్చిన మార్పుల కారణంగా ఇప్పుడు మాత్రం చాలా స్పెసిఫిక్గా ఎన్నో దేశాల్లో మీరు చూస్తే చైనా వాళ్ళు పాతుకుపోయి కనపడతారు. అలాగే మన వాళ్ళు కూడా డాక్టర్లో ఫెలోషిప్ అవి చదవడానికి, ముఖ్యంగా ఎంబీబీఎస్ చదివే విద్యార్థులు చైనాకి ఎక్కువగా వెళుతూ ఉన్నారు. ఎందుకంటే ఫీజిబుల్ ఫినాన్సెస్, ఆ తర్వాత సర్టిఫికెట్ కూడా, అంటే యూనివర్సిటీస్ కొంచెం మంచి వ్యాలిడ్ యూనివర్సిటీస్ ఇప్పుడు ఈ మధ్య ఎమర్జ్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ డాక్టర్ ఖర్చుతో పోల్చుకుంటే అక్కడ అదే డాక్టర్ సర్టిఫికెట్కి కొంచెం తక్కువ ఖర్చు అవుతున్నది. ఇలా ఏ విధంగా చూసుకున్నా చైనా నుంచి బయటికి చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు, వేరే దేశాల నుంచి చైనాకు వచ్చేవాళ్ళు రెండు కూడా గణనీయంగా పెరుగుతుందని మాట్లాడుకున్నాం. అయితే వయసుల వారీగా కూడా చైనా జనాభాలో ఈ 40 ఏళ్లలో చాలా మార్పులు వచ్చినాయి. 1978తో పోలిస్తే అక్కడ వయసు మీద పడిన వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. దానివల్ల ఏమవుతుంది, వయసు మీద పడిన వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మృత్యువునైతే ఎవరూ జయించలేరు. మహా అంటే ఇంకో 10 ఏళ్ళు ఏమన్నా పోస్ట్పోన్ చేయగలరేమో, 5 ఏళ్ళు పోస్ట్పోన్ చేయగలరేమో కానీ. సో 1960-2050 జనాభా నిష్పత్తి ప్రకారం చూసుకుంటే 0-14 ఇయర్స్ వాళ్ళు, 15-64 ఇయర్స్ వాళ్ళు, 65+ ఇయర్స్ వాళ్ళు, వాళ్ళ ప్రకారం చూసుకుంటే కనుక 2040కి వచ్చేసరికి, 2020కి వచ్చేసరికి మిడ్ ఇయర్ వాళ్ళు 15-64 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, 65+ ఇయర్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దాన్ని బట్టి ఏంటంటే యూత్ కొంచెం ఎక్కువగా ఉన్నారు, దానివల్ల ఇంకా డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉంది. జపాన్ పరిస్థితి తీసుకుంటే అక్కడ ఏజ్డ్ వాళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నారు, దానివల్ల అక్కడ కొంచెం జనాలకి అంటే ప్రొడక్టివిటీ తగ్గుతోంది. లేకపోతే అయినా అప్పటికి పాపం నిజానికి జపాన్ వాళ్ళు చాలా కష్టజీవులు, వాళ్ళు ఎంత ఏజ్ వచ్చినా పని చేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఊపిరి ఆడుతున్నంతసేపు పని చేయకపోతే వాళ్ళకి తోచదు. సో అలాంటి దేశాల్లో నిజంగా అట్లా ఉన్నా కూడా పెద్దంత బాధ అనిపించదు, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కానీ వేరే మిగతా దేశాలు అలాగే, ఇప్పుడు మన దేశమే తీసుకోండి లేకపోతే ఇంకా ఏదైనా వేరే దేశం తీసుకోండి, 15 ఏళ్ళలోపు వాళ్ళు 18 ఏళ్ళలోపు వాళ్ళు పని చేయరు, చదువుకోవాలి, మినిమం ఎడ్యుకేషన్ ఒకటి అంటూ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఉద్యోగాలు ఏవో ఒకటి చేసుకుంటారు, చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం, కాస్త 60-65 ఏళ్ళు వచ్చాక మళ్ళీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చాక మళ్ళీ సెట్ అయిపోతారు. ఈ 50 ఏళ్ళు ఆర్ 45-50 ఏళ్ళు ఏదైతే వీళ్ళు పనిచేస్తున్నారో, ఈ పోర్షన్లో ఉన్న వాళ్ళకి ఉండేటటువంటి గౌరవము ఆ తర్వాత వాళ్ళకి ఉంటుందా లేదా అన్నదే భయం. అందుకనే కదా ఓల్డ్ ఏజ్ హోమ్లు అంతా ఎమర్జ్ అయినాయి. వృద్ధుల సంఖ్య పెరగడానికి కారణం అక్కడ మహిళల గర్భధారణ శక్తి తగ్గిపోవడం. ఎందుకంటే చైనా ఇది వరకు బర్త్ రేట్ విధానం పెరిగిన విధానం చూసుకుంటే ఒక మహిళకి కలిగిన సంతానం 1960s నుంచి 2016 వరకు, అంతకుముందు వాళ్ళు 2 పిల్లలు 3 పిల్లలు అలా ఉండేవాళ్ళు. ఆ తర్వాత వీఆర్ 1 అండ్ వీ వాంట్ ఓన్లీ 1 అనే ఒక నినాదంతో వచ్చారు. పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ ఇప్పుడు ప్రస్తుత నినాదం ఏంటంటే 2 మనసులు ఒకటే అయినాయి కదా అంటే మనం ఒకళ్ళ కిందే లెక్క, సో మనకి ఒక్కళ్ళే చాలు అనేటటువంటి ఒక నినాదంతో వాళ్ళు ప్రస్తుతం గవర్నమెంట్ దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది. సో చైనా, ఇండియా, యుఎస్ ఇవి గనక తీసుకుంటే ఫస్ట్ అంటే 1960s నుంచి తీసుకుంటే 6 పిల్లలు తర్వాత 4 పిల్లలు 2 పిల్లలు ఈ టైప్లో తగ్గుతూ వచ్చింది ఇండియాలో. అలాగే యుఎస్ తీసుకుంటే 3, 2 అట్లా ఉన్నది. చైనా మటుకు 6 నుంచి డ్రాస్టిక్గా ఒక్కళ్ళకు వస్తుంది. సో టోటల్గా బర్త్ విషయంలో వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉంటున్నారు, ఎలాగైనా సరే ఒక్కళ్ళనే సంతానంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అంటే ఒక సంతానం తర్వాత ఆపేయడం కరెక్టు అనేది ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్ళింది గవర్నమెంట్. దానివల్ల పాపులేషన్ మీద ఒక రకమైన కంట్రోల్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇప్పటికీ పాపులేషన్లో చైనానే టాప్. ఇది 40 ఏళ్ల క్రితం అంటే అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇంకా బ్రతికే ఉంటారు కదా, 40 ఏళ్ళకే ఏం పోరు కాబట్టి. బట్ రాను మటుకు మేబీ మనం ఇంకా ఏమన్నా కొద్దో గొప్ప ఇంకా కొంచెం దాటేస్తామేమో అన్న భయం అయితే నాకుంది. ఇక చైనాలో ప్రజల బయింగ్ కెపాసిటీ, కొనుగోలు శక్తి చాలా పెరిగింది. అక్కడ వాళ్ళ సొంతింటి కళను నిజం చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఫ్రాంక్లీ స్పీకింగ్ అమెరికాలో ఉన్న యూత్తో పోలిస్తే చైనా యూత్కి సొంతింటిని కొనుక్కునే అవకాశం 2 రెట్లు ఎక్కువ ఉంది. అయితే 1978 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సొంత ఇల్లు కొనుక్కుంటున్న వాళ్ళ పర్సంటేజ్ డ్రాస్టిక్గా పెరిగింది. యుఏఈలో 26, ఆస్ట్రేలియాలో 28%, యూకేలో 31, కెనడాలో 34, యుఎస్లో 35, ఫ్రాన్స్లో 41, మెక్సికోలో 46 అండ్ చైనాలో కెన్ యూ జస్ట్ బిలీవ్ 70% మందికి సొంత ఇల్లు కొనుక్కునేటటువంటి అవకాశాలు, అంత డబ్బులు ఉన్నాయి. కొనుక్కుంటున్నారా కొనుక్కోవట్లేదా అనే విషయాన్ని పక్కన పెట్టండి, బట్ దే ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ఎఫోర్డ్ అ హోమ్. ఇది వరకు ఏంటంటే కొనడాలు అలాంటివి ఉండవు, లీజ్కి తీసుకోవడం మాత్రమే. ఆ స్థలము అట్లా అది ఎవరు అసలు కొనే ప్రసక్తి ఉండదని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు నెమ్మదిగా వాళ్ళు కొనేటటువంటి ఒక స్టేజ్కి వచ్చారు. మామూలుగా కాదు. సో ఇవన్నీ కూడాను ఒక దేశపు డెవలప్మెంట్, దేశం డెవలప్ అవ్వడము అని అంటే అందులో ఉన్న ప్రజల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగడమేగా. ఈజ్ ఎనీథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్? కాబట్టి అలా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగాలి అని అంటే ముందు విధానాలు కరెక్ట్గా అమలవ్వాలి. అక్కడ ఇప్పటికీ అవినీతి చేస్తే వాళ్ళని చాలా గట్టిగా శిక్షించే విధానం అమల్లో ఉంది. 6 లక్షలు చెప్పాను కదా, 6 లక్షల స్కామ్కి మినిస్టర్ని తీసేశారు. ప్లస్ తన ఆస్తులన్నింటినీ జప్తు చేశారు, పనిష్మెంట్ కింద ఇంకా ఎక్కువ కట్టించారు. ఇవన్నీ జరిగినాయి. మన దగ్గర కొన్ని లక్షల కోట్ల స్కామ్ చేసినా కూడా, లక్షల కోట్లు తిన్నా కూడా చక్కగా మళ్ళీ ఎటువంటి ఇది లేకుండా ప్రజల్లో తిరగచ్చు, ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. మేబీ విధానం మారితేనే మనకి కొంచెం మంచి జరుగుతుందేమో అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. సో మనం ఖచ్చితంగా మారుతాము, మారదాము. మనం మారితేనే దేశం మారుతుంది. కాబట్టి మిగతా విషయాల్లో స్ఫూర్తిగా తీసుకోకపోయినా, ఖచ్చితంగా ఈ విషయంలో మటుకు స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా మన డెవలప్మెంట్కి ఏం చేయాలన్న విషయం మీద ఆలోచించాలి. మిగతా వాళ్ళకి లోన్లు ఇచ్చి మీ డెవలప్మెంట్ మేము చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర ఆ డెవలప్మెంట్కి సంబంధించి ఇంట్రెస్ట్లు కూడా తీసుకుంటూ రకరకాలుగా సంపాదిస్తోంది చైనా. ఆ తర్వాత దాన్ని ఇన్వేడ్ చేసి అసలు ఒక రకం కాదు, చాలా రకాలుగా. మొన్న ఆ విషయం గురించే కదా మనం మాట్లాడుకుంది. సో ఇలా ఇన్ని రకాలుగా అదేమో రెవెన్యూని జనరేట్ చేసుకుంటుంది. అండ్ దానికి సీ రూట్ కానీ, రోడ్ రూట్ కానీ, ఎయిర్ రూట్ కానీ ఏ విధంగా కుదిరితే ఆ విధంగా చిన్న చిన్న దేశాలన్నింటిలోనూ కొద్ది కొద్దిగా క్యాప్చర్ చేసుకుంటూ వస్తుంది. యూ నెవర్ నో, మేబీ అమెరికాతో ఢీ కొట్టే సూపర్ పవర్ ఇదేనేమో. రష్యా ముక్కలైపోయింది, ఆ తర్వాత అమెరికా యునానిమస్గా సూపర్ పవర్ అయింది. మేబీ దానికి గట్టి పోటీ ఇవ్వడానికి ఏమన్నా ట్రై చేస్తుందేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. మనం దాని వలలో పడకుండా చైనా ప్రోడక్ట్స్ని బ్యాన్ చేస్తూ, చైనా నుంచి ఎటువంటివి ఇంపోర్ట్ చేసుకోకుండా మనం గనక కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా వీ క్యాన్ బీట్ చైనా, అందులో డౌటే లేదు. బట్ మన సిస్టంలో కొన్ని మార్పులు రావాలి. నేనైతే ఆ మార్పుల కోసం ఎదురు చూస్తున్నాను. మనము ఇవాళ దీని గురించి ఇలా మాట్లాడుకున్నాం. ఇది చేసిన నెగటివ్స్ గురించి మొన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఏ విధంగా చూసుకున్నా దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. మన గురించి మనం మాట్లాడుకునే రోజు ఖచ్చితంగా మేరా భారత్ మహాన్, అందులో డౌటే లేదు. అది అందరూ అనుకునేలా చేయగలిగిన రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. ఇది ఇవాళ చిత్రం బళ్ళారి విచిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారి విచిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారి విచిత్రం కార్యక్రమం. మే 3, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.